అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మఖః నారాయణం నమస్కృత్య సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు హనుమంతుడు మూడు ఉపాయములతో ఈ రాక్షసుల్ని అదుపులో పెట్టలేము అంటే వీళ్ళకి సామము దానము భేదము పనికిరావు, ఇక మిగిలింది దండోపాయమే అని భావించి రామనామాన్ని చాటి అశోకవనాన్ని విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. క్షణకాలంలో ఆ ప్రాంతమంతా గగ్గోలెత్తిపోయింది. భయంకరమైనటువంటి హనుమంతుని హుంకార నాదాలకి ఆయన పరాక్రమానికి అశోకవనంలో ఉన్న కొమ్మలన్నీ విరిగి ఎందబడిపోయాయి. ఈ పక్షుల అరుపులు, ప్రాతకాలంలో కొమ్మలు పెళపెళ శబ్దం చేసి కింద విరిగిపడ్డం, వీటితోటి ఏదో ఇక్కడ గందరగోళం జరుగుతోందనుకుని గాఢముగా నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలు టక్కున లేచారు. అప్పటిదాకా వాళ్ళు సీతను బెదిరించి ఆ తర్వాత త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పగానే అడిలిపోయి ఎందుకైనా మంచిదని దూరంగా వెళ్ళి నిద్రపోయారు పాప వాళ్ళు. సాధారణంగా ఈ రాక్షస స్త్రీలు నిద్రపోతే అంత తేలిక లేవరు. వాళ్ళు కూడా కుంభకర్ణుడి యొక్క సేవ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఈ హనుమంతుడు అరిచిన అరుపులకి వాళ్ళు కూడా ఉలిక్కి పడి లేచారు. వాళ్ళను చూడడంతో హనుమంతుడు ఇంకా శరీరం పెంచాడు. రాక్షస స్త్రీలను చూడగానే ఆయనకి కోపం బాగా పెరిగింది, దానితో శరీరం ఇంకా పెరిగింది. స్త్రీల మీద ఆయన కోపం ఏమిటంటే వాళ్ళ మీద కాదు కోపం, వాళ్ళు ఇందాక సీతని అన్న మాటలన్నీ విన్నాడు ఆయన. సీతని సంహరిస్తామని, పీకిరులు చంపివేస్తామని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ విని 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 వారి మీద ఆయనకి అసహ్యం కలిగింది. పాపిష్టి మాటలు వింటే ఎవరికైనా కోపం వస్తుంది. సాధారణంగా సాత్వికులకి కోపం రాదు, వారికి కూడా కోపం వచ్చే మాటలు మాట్లాడారు వారు. అందుకే ఇంకా శరీరం పెంచాడు. వాళ్ళు హడిలిపోయారు. వెంటనే సీత దగ్గరకు వచ్చారు వారు. కోయం కశ్య కుతో వాయం కిన్ నిమిత్తమిహాగత, సీత వీడెవడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అసలు ఎవరికి సంబంధించిన వాడు, ఎవరు పంపితే ఇక్కడికి వచ్చాడు? ఓ సుందరి, మాకు అన్నీ తెలుసు, ఎందుకంటే మేము నిద్రపోతున్నాం అనుకుంటున్నావేమో, ఇందాక నువ్వు వాడితో ఏదో గుసగుసలు అడ్డం విన్నావు అంటే ఇందులో కొంతమంది విన్నారండో, నిద్రపోతున్నా కొంచెం ఏం జరుగుతుందో తెలుస్తోంది కానీ మత్తు వల్ల పూర్తిగా తెలియటం లేదు. కొంతమంది అంతే, దొంగాడి జేబులో చెయ్యటి వాడి బెర్త దగ్గరకు వచ్చి ఏదైనా పట్టుకుపోతున్నా ఎవరో ఏదో చేస్తున్నారని తెలుస్తుంది కానీ లేచి క్రియ మాత్రం చేయడు, అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ రాక్షస స్త్రీలకి ఎవరో ఒక వానరుడు రావడము, సీతతో మాట్లాడటం ఇది కొంతవరకు తెలుస్తోంది. నిద్రమత్తులో ఉన్నప్పటికీ వారికి స్పృహ వచ్చింది. కానీ మళ్ళీ మైకం కంపడంలో నిద్రపోతున్నారు. అందువల్ల వాళ్ళు, సీతా ఇతడు ఎవడో నీతో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, మేము విన్నామన్నారు వాళ్ళు. సంవాదం అసితాపాంగి త్వయా కిం కృతవానయ్య, నీతో ఏం మాట్లాడాడు, చివరికి ఫలితం ఏమిటని అడిగితే సీత చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆవిడకి పెద్ద సమస్య ఏమిటంటే, ఇతడు హనుమంతుడు నా కోసమే వచ్చాడని చెప్పడానికి భయం, ఏమో చెబితే తనవాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏమి చేస్తారో హనుమంతుడని అతని మీద ఉన్న ప్రేమ వల్ల నిజం చెప్పలేకపోతుంది. ఇది పెద్ద విచిత్రమైన వ్యవహారం అండి. ఇది ఏమిటో తెలిసిన హనుమంతుడు విశ్వరూపం చూపించాడు. ఆ విషయం ఆవిడ కళ్ళారా చూసింది. అంతరూపము చూసి పరాక్రమం గురించి తెలుసుకుని కూడా మళ్ళీ హనుమంతుడి గురించి తాను నిజం చెబితే వాళ్ళు బంధిస్తారేమో సంహరిస్తారేమో అనే అనుమానం ఉన్నది. దీనికి అతి స్నేహము అని పేరు. బాగా ప్రేమ ఎక్కువైపోతే ఏదో ఒక ఆలోచన అలా వస్తుంది ఎవరండి. దానికి ఉదాహరణ తల్లిదండ్రులే. పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం వల్ల ఈ పిల్లాడు స్కూల్కి వెళ్ళి గట్టిగా అరగంట రాకపోతే ఏమిటో రాలేదు, డ్రైనేజీలో ఏమైనా పడ్డాడా, ఎవడైనా గుద్దు వేశాడా, దిక్కుమాలిన మేస్టారు ఎవడన్నా కర్రతో కొట్టాడా, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే పిల్లల మీద ప్రేమ వల్ల అతి స్నేహ ప్రేమ సంఖ్య అని ఒక ఉండదన్నమాట. అది ఎక్కువ స్నేహం పెరిగితే ఎక్కువ ప్రేమ పెరిగితే ఏదో విచిత్రమైన శంకలు వస్తాయన్నమాట. అలాగే ఈవిడికి కూడా హనుమంతుడి మీద ఉన్న అభిమానం వల్ల ఈ హనుమంతుడి వాళ్ళు ఏమి చేస్తారో అని అనిపించింది. కాబట్టి తనవాడని నిజం చెప్పకూడదు. కానీ నిజం చెప్పకుండా అసత్యం చెప్పడం వాడికి అలవాట్లేదు. మాట వరుసకు కూడా సీతాదేవి చీటికి మాటికి అసత్యం ఆడదు. జేబులో 100 రూపాయలు ఉంటుంది కొంతమంది దగ్గర, కానీ ఎవడన్నా వచ్చి నీ దగ్గర ఏమన్నా ఉందంటే నా 100 ఎక్కడుంది 100 అంటాడు. అంతేగాని ఎందా అని తీసివ్వడు కదా. అలా అసత్యము వాడే లక్షణము లేదు సీతకి. అందువల్ల సత్యం పలకలేదు, అసత్యం ఆడలేదు. తమాషా సమాధానం చెప్పింది. యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అన్నది ఆవిడ. మీరు కామరూపులు, కామరూపం కలిగినటువంటి వాళ్ళ గురించి మీకే తెలియాలి. హనుమంతుడు కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు, కాబట్టి ఆయన కామరూపుడు. ఈ రాక్షసులు కూడా ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు. మీరు కామరూపులు, ఆ వచ్చినవాడు కామరూపుడు. ఈ కామరూపుల యొక్క లక్షణం కామరూపులకే తెలుస్తుంది. అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము జాడ పాముకే తెలుస్తుంది. పాములు వాళ్ళు పుట్టలో ఉన్న పాముని పట్టుకోవడానికి ఏం చేస్తారో తెలిసిన, మచ్చికైన పాము ఉంటుంది కదా, వీడు చాలా కాలం క్రితం పట్టుకుని పుట్టలో పెట్టి రోజు ఆడిస్తూ ఉంటే పామును దాన్ని వదులుతాడు. సాధారణంగా ఈ పాము పాము ఉన్న పుట్టలోకే విడుతుంది టెండోయ్. అందుకని ఇది ఏ పుట్టలోకి వెళ్ళిందో చూసి ఆ పుట్టలోంచి కొత్త పాముని పాత పాముని కూడా పట్టుకుపోతాడు. అందువల్ల పాము జేడ పాముకే తెలుస్తుంది. కామరూపుల యొక్క లక్షణం కామరూపులకే తెలుస్తుంది. నేను కూడా భయపడ్డాను తను చూచి మొదట్లో, అంతవరకే చెప్పింది. అహమప్యస్య భీతాస్మి అంటే నేను కూడా ఈ వచ్చిన ఆయన చూచి భయపడ్డాను. ఇందులో అసత్యం లేదు కదా. హనుమంతుడిని చూచి చూడగానే ఆవిడ భయపడింది. తర్వాత విషయం తెలిసింది, అతడెవడో ఏమిటోనని నేను భయపడ్డాను, శంకించాను, అతని గురించి నాకు పూర్తిగా ఏం తెలుస్తుంది, ఏం చెప్పగలను అన్నది. ఇంత తెలివిగా చెప్పగానే వెంటనే రాక్షస స్త్రీలలో కొంతమంది ఏమో హనుమంతుడి దగ్గర కాపలా ఉన్నారు, మరికొంతమంది హుటాహుటిని మహావేగంగా బయలుదేరి కొలువులో ఉన్న రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడు ఎప్పుడు ఉదయం పూట కూడా కొలువు తీరుస్తాడు. కొంతసేపు సింహాసనం మీద కూర్చుని ఈ లెక్కలు జమలు ఉంటాయిగా ఖజానాకి సంబంధించినవి తెలుసుకుని ఏం చేయాలో ఆలోచించి తర్వాత మిగతా పనుల్లోకి వెడతాడు. వాడు ఆ సమయంలో సభలో ఉన్నాడు. ఆ విషయం ఈ రాక్షస స్త్రీలకు తెలుసు. అందుకని మహాసభలో సింహాసనం మీద టీవీగా కూర్చుని ఉన్న రావణుని దగ్గరికి అశోకవనంలో ఉన్న కొంతమంది రాక్షస స్త్రీలు, సీత చుట్టూ కాపలా ఉన్నవాళ్ళు పరుగు పరుగున వెళ్ళి మహారాజా మహారాజా అన్నారు. వాడు తెల్లబోయాడు. అశోకవనంలో కాపలా కాస్తూ ఉండవలసిన ఈ రాక్షస స్త్రీలు ఎందుకు ఇంత వేగంగా పరిగెత్తుకొచ్చారు అని అనుమానం వచ్చింది. ఏమిటి అన్నట్ట, ఈ రాక్షస స్త్రీలకి ఎప్పుడు పడితే అప్పుడు రావణుడి దగ్గరకు వచ్చి అధికారం ఇచ్చాడు రావణుడు. గుమ్మం దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపరు. వీళ్ళు ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా రావణుని దగ్గరికి రావచ్చు. ఎందుకంటే వీళ్ళు కాపలా ఉంటున్నది సీతకి. సీత మనస్సు మార్చుకుంటే ఆ విషయం ఎప్పటికైనా వాళ్లే చెప్పాలట. అందుకని వాళ్ళకి ఆయన ఒక ప్రత్యేకమైన అనుమతి ఇచ్చాడు. వాడు కూడా ముందు సీత మనస్సు మార్చుకుంది అనే వార్త చెబుతున్నారేమో ఈ ఆడవాళ్ళు, ఈ రాక్షస స్త్రీలు అనుకున్నాడు. అందుకే సంతోషంతో ఏమిటన్నట్ట. కానీ తీరా వాళ్ళ ముఖాలు చూడగానే అనుమానం వచ్చింది. ఈ ముఖాలు చూస్తే సీత దగ్గర నుంచి సీతాఫలం పండినటువంటి వార్త చెప్పడంలా, ఏదో వేరే వార్త తీసుకొస్తున్నారని అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, మహారాజా ఒక భయంకరమైన వానరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది ముందు చూడడానికేమో చిన్న కోతిలో ఉంది, అంటే ఈ దిక్కుమాలిన పేరుగులు ఇంత కూడా చూస్తున్నారన్నమాట. వాళ్ళు పైకి చెప్పట్లేదు కానీ వాళ్ళు కూడా అంత జరిగింది, ఎంతో కొంత అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అందుకని ముందు పొట్టికోతుంది, ఆ తర్వాత పెద్దదయ్యింది, మళ్ళీ చిన్నదయ్యింది, మళ్ళీ పెద్దదయ్యింది. సీత దగ్గరకు వచ్చి సీతతో ఏదో గుసగుసలాడింది, సీతతో రహస్యములు ఏదో పలికింది, సంస్కృతంలో మాట్లాడింది, లేకపోతే మాకు కూడా అర్థమయ్యేది. ఆ లాంగ్వేజ్ మాకు అర్థం కాలేదు. మహారాజా, నీకు తెలుసు నీ ఆజ్ఞ ఏమిటో. నువ్వేమన్నావు, ఎవరూ సీతని కలవకూడదు, పరాయి వాడు మగవాడు అసలు కలవకూడదు, ఎవరైనా సీతతో రహస్యంగా కలుసుకోవడానికి ప్రయత్నించినా మాట్లాడినా వాళ్ళని చంపి తీరాలి అని నువ్వు అన్నావు. అటువంటిది ఒక వానరుడు నీ ఆజ్ఞను ఉల్లంఘించి సీతతో మాట్లాడడమే కాకుండా అశోకవనం మొత్తం ధ్వంసం చేసేసాడు. చెట్లు విరిగిపోయాయి, కొమ్మలు విరిగిపోయాయి, ఆకులు రాలిపోయాయి, పక్షులన్నీ చెల్లా చెదరై అటు ఇటు ఎగిరిపోతున్నాయి. అదేమిటో తెలియదు కానీ అశోకవనంలో వాడు అన్ని చెట్లు విరగొట్టాడు, ఒక్క సీత కూర్చున్న చెట్టు మాత్రం విరగొట్టలేడు. బహుశా అలిసిపోయి ఉన్నాడో, అథవా కశ్రమస్తస్య, అసలు వాడికి శ్రమ ఏమిటి, వాడికి అలసట ఏమిటి అని మళ్ళీ వాళ్ళే అన్నారు. ముందేమన్నారు, అన్ని చెట్లు విరగొట్టి సీత ఉన్న ఒక్క కొమ్మని ఒక్క చెట్టుని మాత్రం విరగొట్టలేదు. సీత ఓ చెట్టు కింద కూర్చుందనే విషయం అందరికీ తెలుసున్నదే కదా. చుట్టూతో ఉన్న చెట్లన్నీ విరగొట్టాట, సీతకి నీడ ఇచ్చిన శివసుపా వృక్షం జోలికి వెళ్ళలేదు. దానికి గల కారణం శ్రమ వల్లేమో అని వాళ్లే పలికి, వాడికి అలసటేమిటి, వాడు మహావీరుడిలా ఉన్నాడు, సీత మీద ప్రత్యేక అభిమానం వల్ల మాత్రమే అతడు ఆ చెట్టుని విడిచిపెట్టాడు అనగానే రావణుడు పళ్ళు పటపట కొరికాడు. వాడి శరీరం అంతా ఎర్రబడిపోయింది. సహజంగా వాడు నల్లగా ఉంటాడు కదా, కోపంతో ముఖం ఎర్రబడింది. మామూలు నలుపు కదటి వాడిది, ఇంకా గౌడిగేది, దిక్కుమాలిన కాటుక, ఇవన్నీ చెప్పారుగా, మినుగు రాసి ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటాయో, ఆయన వేసుకున్న కోటు ఎలా ఉంటుందో, ఈ బ్యాగ్ నలుపు ఎలా ఉంటూ ఉంటుందో, నా జుట్టు ఎంత నల్లగా ఉంటుందో, అంత నల్లగా ఉన్నాడు వాడు. ఆ నల్లని ముఖం కాస్త ఇప్పుడు కోపంతో ఎర్రబడింది. అప్పుడు వాడి కంటి నుంచి నీటి బిందువులు వచ్చాయి. కోపం ఎక్కువైపోయినా సంతోషం ఎక్కువైనా కన్నీళ్ళు వస్తాయి. ఏడ్చినప్పుడు ఎలాగో కన్నీళ్ళు వస్తాయి అనుకోండి, పిల్లల్ని లాగి కొట్టించుకుంటే ఎలాగో ఏడుస్తారు. పిల్లల్ని ఎక్కర్లా, ఆ మధ్యన ఒక ఆయన ఏడ్చాడు, ఏమిటంటే మావిడి ఇచ్చుకుందన్నాడు. భార్యామడి కూడా ఎప్పుడైనా ఆ మాత్రం అలా లెంప మీద ఇచ్చుకుంటే కూడా కన్నీళ్ళు వస్తాయి. ప్రస్తుతం వీడికి కన్నీటి చుక్కలు ఎందుకు వచ్చాయంటే తీవ్ర క్రోధం వల్ల. కోపం వచ్చినప్పుడు రాలే కన్నీటి బిందువులు వేడిగా ఉంటాయి, అదే సంతోషంతో కన్నీళ్లు కారిస్తే వేడి ఉండదు, నులివెచ్చగా ఇంకా తక్కువగా కచ్చల్లగా ఉంటాయి. అందుకే వీడి కన్నీటి బిందువులు ఎలా ఉన్నాయట, దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిశః స్నేహ బిందవః. కాగడా వెలిగించినప్పుడు మీరు ఎప్పుడైనా కాగడాలు చూసే ఉంటారు కదా, సాధారణంగా గొళ్ళల్లో ఆలయాలలో పల్లకీని ఊరేగిస్తున్నప్పుడు, దేవుడిని తీసుకెళ్తున్నప్పుడు కాగడాలు వెలిగిస్తారు. ఈ కాగడా మీద నూనె పోస్తారు. ఇప్పుడు ఈ కాగడా వెలిగించగానే వెలిగిన తర్వాత అందులోంచి నూనె బిందువులు కింద పడతాయి. చొర 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 కాగడా కాలుతున్నప్పుడు ఏమవుతుందన్నమాట, నూనె బిందువులు ఈ కాగడా నుంచి పడతాయి. ఒక కాగడా ఏమిటండి, ఇప్పుడు దీపం కూడా దీపానికి బాగా నూనె పోసేసి ఆ ఒత్తి వెలిగిస్తే అందులోంచి ఒక్కొక్క డ్రాప్ అప్పుడప్పుడు ఏమవుతుందన్నమాట, నూనె బిందువులు పడతాయి. ఈ నూనె బిందువులు ఎలా ఉంటాయి, వేడిగా ఉంటాయి, ఎందుకంటే కాలుతున్న ఒత్తి నుంచి కింద పడ్డాయి గనక. కోపంతో కాలిపోతున్న వాడి కన్నీటి బిందువులు ఉన్నాయే, అవి కాగడా నుంచి వేడిగా కింద పడుతున్నటువంటి నూనె బిందువుల్లో ఉన్నాయన్నారు ఏక. అంటే వాడికి ఎంత కోపం వచ్చింది, ఆ కన్నీటి బిందువులు ఎంత వేడిగా ఉన్నాయో తెలుసుకోండి. వెంటనే వాడు ఎవర్రా అక్కడ అన్నాడు. ఆ పక్కనే కొంతమంది ఉన్నారు, ఈ మధ్య నాకు శిష్యుడు తగిలాడు, ఎవర్రా అక్కడ, ఎవరూ లేరు మహారాజా అన్నాడు. అంటే వాణ్ణే పిలుస్తున్నాను వాడికి తెలియదు, అందుకని గురువుగారు ఇక్కడ ఎవరు లేరండి అన్నాడు. కాకపోతే రావణాసురుడి దగ్గర ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అందుకని ఎవరక్కడ అనగానే వెంటనే ఒక సేవకుడు వచ్చాడు. ఏది కింకరుల్ని పిలవమన్నట్ట. రావణుని దగ్గర 80,000 మంది ప్రత్యేకమైన కింకరులు ఉన్నారు. వీళ్ళు మహావీరులు. అచ్చం రావణుడు ఎంత పరాక్రమం కలిగి ఉంటాడో అటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. రావణుడితో పోల్చలేం కానీ రావణుని వలె యుద్ధం చేయగలరు వాళ్ళు. ఆత్మనః సదృశాన్ శూరాన్ కింకరాన్నామరాక్షసాన్. ఇక్కడ సుస్పష్టంగా వాల్మీకి ఏమన్నాడు, ఆత్మనః సదృశాన్ అంటే రావణునితో సమానులు, మహాపరాక్రమవంతులు. అశీతి సహస్రం 80,000 మంది మహావీరులు, ఒక్కొక్కడు ఇంతంత కళేబరములతో ఉన్నారు, పెద్ద పెద్ద భయంకరమైన ఆకారాలతో, పొట్టలతో, చేతులతో ఉన్నారు, కోరలు కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉన్నారట, వాళ్ళని పిలిచి వెళ్ళండి, అశోకవనమును ధ్వంసం చేస్తున్న వానరుడి అంతం చూడండి అనగానే ఈ వీరులు కత్తులు, ముద్గరాలు, పెద్ద పెద్ద ఇనప గడియలు, ధనుస్సులు, గదలు ఇవన్నీ పుచ్చుకుని బయలుదేరారు. ఈ మహావీరులు ఒకళ్ళ ఇద్దర 80,000 మంది, భూమి దద్దరిల్లిపోతూ ఉండగా వాళ్ళు నడుచొస్తున్నారట. అంటే వాళ్ళు నడుస్తుంటే భూమి దద్దరిల్లిపోయిందనమాట. ఈ 80,000 మంది రావడం చూచాడు హనుమంతుడు, ఉత్సాహం పెరిగిపోయింది. యుద్ధంలో వీరుడికి శత్రువులు చూసే కొద్దీ పరాక్రమం పెరిగిపోతుంది, పిరికాడైతే పారిపోతాడు. యుద్ధం చేయాలనే కోరిక కలిగినటువంటి వాడికి ఉత్సాహం పెరుగుతున్నట్టు. ఎక్కడన్నా చూడండి, పరాక్రమం కలిగిన వాడికి ఎంతమంది జనం ఉన్నా లెక్క ఉండదు. అలాగే డబ్బు పెచ్చున్నవాడికి కూడా ఎంత డబ్బు ఉన్నా తృప్తి ఉండదు, మిగతా వాడు అడిగితే తృప్తి ఉంటుందండోయ్. ఫోను ఎంత ఛార్జీలో ఉంది అంటే 79% చాలా ఎక్కువ ఉండి అంటాడు, 79%. అదే డబ్బులు 79 రూపాయలు ఇస్తామంటే సరిపోదండి అంటాడు. అంటే ఫోన్కి ఏమో 79% ఎక్కువ, డబ్బుల దగ్గరికి వస్తే మాత్రం సరిపోవు. అన్నం పెట్టండి, కొంతసేపటికి తృప్తి పొందుతాట, ఇంకొద్దండి అంటాడు. ఉపన్యాసం ఎంత ఇష్టమైన ఉపన్యాసం అయినా 2 గంటలు దాటాక వినలేరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేస్తారు. మీరు ఏం చెయ్యండి, కొంతసేపటికి తృప్తి కలుగుతుంది, ఇక చేయలేమంటారు. కానీ ఒక్క ధనం దగ్గర మాత్రం ఈ దిక్కుమాల మానవుడికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఏమిటో మరి అలా అలా అలాగా బీరువాల నిండా కట్టల కట్టలు పోగేసినా, బంగారం పోగేసినా వాడికి ఇంకా వస్తే బాగుండని అనిపిస్తుందట, సంతృప్తి ఉండదట. ఏదో మీలాంటి జ్ఞానులకు ఉంటుంది కొంతమందికి, ఈ మాట నొప్పది మళ్ళీ రేపురారు. అందువల్ల కొంతమంది మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెడితే, వైరాగ్యవంతుల్ని పక్కన పెడితే సాధారణంగా తృప్తి ఉండదు. మహావీరులకు మాత్రం అలాగే యుద్ధంలో తృప్తి ఉండదట. హనుమంతుడు ఎంత యుద్ధం చేసినా ఇంకా యుద్ధం చేయాలనుకునేవాడు. మీరు అర్జునుడు చూడండి, అర్జునుడు కూడా అంతే. విరాట పర్వంలో అజ్ఞాతవాసం అయ్యాక ఎదురుగుండా మొత్తం కౌరవ సైన్యం వచ్చి పడిపోయింది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఇంకా రెచ్చిపోతున్నాడు. రథం నడిపేవాడు ఇంక నేను నడపలేను రథం అన్నాడు, అడిలిపోయి. ఎవరు? ఉత్తర కుమారుడు. వాడు ఉత్త పిరికాడు కనుక. కాబట్టి ఇప్పుడు హనుమంతుడికి మహోత్సాహం కలిగింది. వెంటనే మళ్ళీ ఒక్కసారి శరీరాన్ని పెంచి తోకని ఢామ్ ఢామ్ అని నేల మీద కొట్టాడు. ఆయన తోకను నేల మీద కొడుతూ ఉంటే దీపావళికి బాంబులు పేల్చినట్టే. పూర్వం ఉల్లిపాయ బాంబులు అని ఉండేవి, చేత్తు పుచ్చుకుని టప్పని కొట్టేవాళ్ళం, దానికి కూడా మనం అడిగిపోతాం. కానీ హనుమంతుడు తోక కొట్టి పెద్ద పెద్ద శబ్దం చేసి ఉత్సాహంతో ఒక్కసారిలా చేతులు కొట్టుకున్నాడు. కొట్టుకుంటే ఆ శబ్దమునకు మొత్తం అశోకవనం మళ్ళీ దద్దరిల్లిపోయింది. మహోత్సాహంతో మళ్ళీ ఇలా అన్నాడు, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్తు శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్తో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మహాబలవంతుడైన రామచంద్ర ప్రభువుకి జయము కలుగుగాక, లక్ష్మణుడికి, మహాబలశాలి అయిన లక్ష్మణుడికి జయము కలుగుగాక, మా రాజు సుగ్రీవుడికి జయం కలుగుగాక. కారణం, ఆయన రాముని చేత పరిపాలింపబడుతున్నాడు, రాముని అభయం పొందాడు, కాబట్టి సుగ్రీవుడికి శుభం కలుగుగాక. నేను ఎవరినో అనుకుంటున్నారేమో పిచ్చాళ్ళల్లారా, నేను రామచంద్రుడికి దాసుణ్ణి. ఇంకా దూత, మంత్రి, ఉద్యోగి ఈ పదాలు వాడలేరు. నేను రామునికి దాసానుదాసుణ్ణి. మా రాముడు అక్లిష్టకర్ముడు అనగా గొప్ప పనులు సులభంగా చేస్తాడు. కొంతమందికి పని చెబితే చిన్న పని కష్టపడి చేస్తాడు. ఓ పువ్వులు దండ తేరా అంటే నానాయాతన పడిపోతాడు, ఈ పువ్వులు ముడేసేసరికి గంట పడుతుంది. కొందరికి సులభంగా చేయటం చేత కాదు. సీతాఫలం తినడానికి 3 గంటలు పడుతుంది, ఇంకా రామాఫలం తినడానికి 600 గంటలు పడుతుంది. అంటే సులభమైన పని కష్టపడి చేస్తారట, కానీ రాముడు భయంకరమైన కష్టమైన పని సులువుగా చేస్తాడు. టెక్నిక్ అని ఒకటి ఉంటుందండి, అది ఉన్నవాడు ఎంత పనైనా సులువుగా చేస్తాడు. మీరు కొంతమంది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తారా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. జగదీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, కోడే జగదీష్ గారని. ఆయన ఓ పక్కన ఉద్యోగం చేస్తారు, ఓ పక్కన గురువుగారితో మాట్లాడతారు, మొత్తం వెబ్సైట్ నడిపిస్తూ ఉంటారు. ఇన్ని పనులు చేస్తున్నా ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, కోపం ఉండదు, చికాకు ఉండదు, హుషారుగా చేస్తారు. ఈ పనులు ఇంత సులువుగా చేయటం చాలా అవసరం. అలాగే కొంతమంది చిన్న మాటలో అంత అర్థం చెబుతారు, కొంతమంది గంట మాట్లాడతారు ఏమిటో తెలియచేవారు నాకు. ఏమండి రైళ్లు నడుస్తున్నాయా అని అడిగాం అనుకోండి మనం, ఒక్కొక్కళ్ళు కర్మగారు ఫోన్ చేసి అప్పుడప్పుడు అడుగుతానమాట, ఏమండి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు రైలు నడుస్తుంది అంటే ఇక్కడ మొదలెట్టి ఇప్పుడండి అని మొదలెడతాడు. ఇప్పుడండి చివరికి ఏమవుతుందో తెలియదు, ఏం నడుస్తుందో తెలియదు అని చివరికి బుర్ర పిక్కుని బాబు నిన్ను అడగడం కంటే నోరు మూసుకోవడం తేలికగా అనిపిస్తుంది. కొంతమంది ఏం సందేహం లేదండి 15 అక్టోబర్ తర్వాత నడుస్తాయండి అని సులభంగా చెబుతారు. ఇదొక కళ. అంత భావం పెద్ద కొండంత భావం 2 ముక్కల్లో చెప్పడం, గొప్ప క్లిష్టమైన పని తేలికగా చేయటం, ఇది కొంతమంది వల్లే అవుతుంది. అందుకే రాముడు అక్లిష్ట కర్మణ అంటే ఏ పనైనా తేలికగా అలవోకగా చేస్తాడు, ఆయనకి అలవోక పని కష్టం ఉండదు. ఆ రామచంద్రుడికి నేను దాసుణ్ణి, నా పేరు హనుమంతుడు, ఈ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతాను. నేను వాయుదేవుడి కుమారుణ్ణి ఏమనుకుంటున్నారు, మా నాన్న వాయుదేవుడు ఎంత వేగముగా ప్రయాణించగలడో అంత వేగంగా ప్రయాణిస్తాను, మా తండ్రి వాయుదేవుడు మహాబలశాలి, నేను కూడా అంతటి బలశాలిని, ఈ రావణాసురుళ్ళు ఒకళ్ళు కాదు 1000 మంది కూడా నాతో యుద్ధం చేయలేరు, నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం 1000 మంది రావణుల వల్ల కాదు, మీ బోడి రావణుడు ఒక్కడేం చేయగలడు. నేను యుద్ధం చేయడానికి ఒరే కింకరుల్లారా ఆయుధాలు అక్కర్లేదు, శిలాభిస్తు ప్రహరత రాళ్లతో చితకొట్టి పారేస్తాను, రాళ్లే నా ఆయుధాలు, పాదపైశ్చ చెట్లే నా ఆయుధాలు. పాదపము అంటే చెట్లు, చెట్లు పీకి మీ మీదకి విసిరానంటే ఇక తర్వాత మీరు మాడిపోయిన పెసరట్లు అయిపోతారు, నిమిషంలో మిమ్మల్ని చంపి పారవేస్తాను. ఈ లంకా నగరాన్ని బాగా మర్దించి ధ్వంసం చేసి సీతాదేవికి నమస్కరించి అప్పుడు రాముడి దగ్గరికి వెడతాను. మళ్ళీ కొసమెరుపోటు ఉంది, లంకను నాశనం చేశాక సీతకి నమస్కరించకుండా వెళ్ళట్టు ఆయన, ఫైనల్ టచ్ అంటారు ఒకసారి, మళ్ళీ వీళ్ళ అమ్మవారి పాదాలు ఒకసారి పట్టుకుంటాను. అందుకే అభివాద్యచమైతిలీం సీతకి నమస్కారము చేసుకుని అప్పుడు వెడతాను. ఈ రాక్షసులంతా సర్వనాశనం అయిపోయినట్టే అని పలికాడు. దాంతో ఈ శబ్దములకు కొంత వణికినా ధైర్యం తెచ్చుకుని 80,000 మంది మనం ఉన్నాం, ఆ ఎదురుగుండా ఉన్నది ఒక్కొక్కతే కదా అని అనుకుని వీళ్ళు ఆయుధాలు విసిరారు, కొందరు సోలాలు విసిరారు, కొందరు బాణాలు వేశారు, కొందరు గదలు విసిరారు, కొందరు చెట్లు విసిరారు, కొందరు రాళ్ళు విసిరారు. హనుమంతుడు అటు ఇటు ఎగురుతూ ఒక్క ఆయుధం కూడా తనకి తగలకుండా తప్పించుకున్నాడు. అక్కడ ఒక పెద్ద ఇనప గడియ ఒకటి ఉంది, ఆ గడియ చేత్తో పీకి గడియ కాలంలో వాళ్ళందరినీ చితకొట్టి పారేశాడు. ఇది మొరటు యుద్ధం అంటే ఈ గడియ పుచ్చుకుని బడబడబడబడబడ బాదుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడన్నా తిరుపతి మెట్లు ఎక్కితే తెలుస్తుంది, తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కొబ్బరికాయలు పుచ్చుకుని పటా 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది, ఆ కొబ్బరికాయలు పగిలి ముక్కలు ముక్కలైపోతాయి. నాకు చాలా అనుభవం ఒక్క ఆవిడతో అయింది, ఒకసారి మెట్లు ఎక్కుతూ ఉండగా ఒక ఆవిడ మెట్టు మెట్టుకు ఒక కొబ్బరికాయ కొడుతుంది, ఇలా చేత్తో పుచ్చుకుని కొబ్బరికాయ అలా కొట్టడం, కొబ్బరికాయ ముక్కలైపోవడం. నాకు అనుమానం వచ్చి భలే కొడుతున్నావమ్మా నేను ఇలా కొట్టలేను, ఇంత తేలిక ఎలా కొడుతున్నావు అంటే ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా మా ఆయన తలకాయ గుర్తుకొస్తుందండి, అందుకే కసిగా కొట్టేశానండి అంది ఆవిడ. పర్వాలేదు అదృష్టం. కాబట్టి చెప్పవచ్చేది ఏమిటంటే మొత్తం మీద అలాగా వీళ్ళ తలకాయలన్నీ ఈ గడియ పెట్టి విరగొట్టి పారేశాడు ఆయన. 80,000 మందిని 24 నిమిషములలో సర్వనాశనం చేసి చంపేసి ఇంకెక్కడున్నారా అని చూస్తే ఆ వెనక్కుంటారు కొంతమంది, ఇద్దరు ముగ్గురు. ఎప్పుడు వీళ్ళందరూ ముందు ఉంటే వాళ్ళు ఇలా కత్తిపుచ్చిన ఇలా అని ఈ ముందు వాళ్ళు చచ్చిపోగానే పారిపోతారు, మహావీరులు. అలాంటి వాళ్ళు చావు కబురు చల్లగా చెబుతారు రాజుగారి దగ్గరికి, అందుకని వెనకుంటారు వాళ్ళు. వాళ్ళు పరుగు పరుగులు వెళ్ళిపోయి, మహారాజా మొత్తం 80,000 మంది చచ్చారు, అందులో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం మేము మిగిలాం ఈ కబురు చెప్పడానికి అన్నారట. ఇంకేముంది, వాడికి ఆశ్చర్యం కలిగింది, 80,000 మంది 24 నిమిషాల్లో చచ్చిపోయారా అంటే అవతల వచ్చినవాడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది ఆయనకి. పళ్ళు పటపట కొరికాడు. ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం, యుద్ధరంగంలో మహావీరుడు ఆరితేరినవాడు సామాన్యుడు కాదు అనిపించుకున్నవాడు ఒకడున్నాడు, వాడి పేరు జంబుమాలి, ప్రహస్తుడి కొడుకు. ప్రహస్తుడు అంటే రావణాసురుడి యొక్క ప్రధానమంత్రుడు నలుగురిలో ఒకడు వీడు. రావణాసురుడికి చాలామంది మంత్రులున్నా ఒక నలుగురు బాగా ఇష్టులు, ప్రధానులు. ఆ నలుగురిలో ఒకడు ప్రహస్తుడు. ఆ ప్రహస్తుడి కొడుకుల్లో ఒకడి పేరు జంబుమాలి. ఆ జంబుమాలిని వెళ్ళు అన్నట్ట, ఇంకేం లేదు యుద్ధానికి పో అన్నాడు. రెండో మాట మాట్లాడలేదు. ఈ జంబుమాలి యుద్ధానికి బయలుదేరాడు. ఈలోపు హనుమంతుడు, ఈ 80,000 మంది పోయారా, ఇంకెవరూ కనపడటం లేదేంటి, ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఉపన్యాసానికి నేను వచ్చేలోపు మీరు ఖాళీగా కూర్చోకుండా మీకు పెన్షన్ ఎంత వస్తుంది, మీరు రిటైర్ అయ్యారా అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారే, అలా కాసేపు ఏదో కాలక్షేపం చేయాలి కదా. అటు ఇటు చూస్తే ఆ వసంత ప్రాసాదంలో ఈయన దృష్టి పడింది. అశోకవనంలో ఓ భవనం కట్టుకున్నాడు రావణాసురుడు అని చెప్పాం కదా, దానికి చైత్య ప్రాసాదం అని పేరు. ఫామ్ హౌస్లు ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి వాళ్ళు అలా మంచి మంచి గెస్ట్ హౌస్లు ఈ తోటల్లో కట్టుకునేవారు. అటువంటి ఒక గొప్ప ఇల్లు చూచాడు. ఈ మండపాన్ని ఎందుకు ఉంచడం, ఖాళీగా ఉన్నానుగా, దీని సంగతి చూద్దామని ఒక్కసారి ఎగిరి దాని మీద ఢామ్ దూకాడు. ఇంకేముంది, దాని స్తంభాలు పెద్ద పెద్ద శిలాస్తంభాలు విరిగి కింద పడ్డాయి. అందులో ఒక స్తంభం పీకి పట పట చితక్కొట్టి పారేశాడు. నిమిషంలో ఆ ఉద్యానంలో తోటలో ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ముక్కలు ముక్కలు కింద పడి ఆ వాతావరణం శ్మశానంలో మారిపోయిందట, శ్మశాన మండపం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన, నేనెవణ్ణనుకుంటున్నాను ఆంజనేయుణ్ణి అని ఈ ప్రహస్తపుత్రుడు జంబుమారి వచ్చేలోపు మళ్ళీ ఇంకోసారి తన పేరు చాటాడు. అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబల, అస్త్రవంతులలో అస్త్రములు వెయ్యడంలో ఆరితేరిన మహానుభావుడైన రామచంద్రుడికి ఆయన తమ్ముడు లక్ష్మణునికి జయముగలుగ్గాక, సుగ్రీవ మహారాజు గారికి జయముగలుగ్గాక, నేను ఆ కోసలేంద్రుడు రామచంద్రుడికి దాసుణ్ణి, నా పేరు హనుమంతుడు, నా చేతిలో ఒక్కడు కూడా మిగలడు, మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాను, వేలాది మంది రావణులు కూడా నాతో యుద్ధం చేయలేరు, చెట్లతో రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపి లంకని గుండపిండి చేసి సీతకి మళ్ళీ నమస్కరించి అప్పుడు వెళ్ళిపోతాను. చూస్తూ చూస్తూ మీరు రాములితో తగాదా పెట్టుకున్నారు, రాములితో తగాదా పెట్టుకున్న మీరు ఉండరు, మీ రాజు ఉండడరా అని అరిచాడు. అక్కడ ఈ బిల్డింగ్ దగ్గర కాపలా కాసే కొందరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళు మన భవనం పాడైపోతుందని మీదకొచ్చారట. వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టి నిమిష మాత్రంలో మర్దించి పారవేశాడు. ఆ తర్వాత ఉత్సాహం తట్టుకోలేక, ఇదిగో మీలాంటి కాపలా వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, ఎందుకో తెలుసా, నేను మహావీరుణ్ణి, నాకంటే వీరులు సముద్రం అవతలున్నారు, మా రాజు సుగ్రీవుడి దగ్గర ఇంకా వీరులు ఉన్నారు, సముద్ర తీరంలోనూ ఈ దక్షిణ సముద్ర తీరంలోనూ అక్కడ అవతల మా సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి హేమహేమీలైన వానరుల్లో కొంతమందికి 10 ఏనుగుల బలం ఉన్నది, కొందరు 1000 ఏనుగుల బలం కలిగిన వారు, కొంతమంది 10,000 ఏనుగుల బలం కలిగిన వారు, ఆ వానర వీరులు కోట్లు కొలది ఉన్నారు, అసంఖ్యాకులు ఉన్నారు, మేము వానర వీరులం అందరము ఈ లంకానగరం మీదకి రాబోతున్నాం, ఆ దెబ్బతో ఇక మీ లంక ఉండదు, నయూయం అంటే మీరు ఉండరు, నచ రావణ రావణుడు మిగలడు, మహానుభావుడైన రామచంద్రుడితో ఇక్ష్వాకు వంశస్థులతో యుద్ధానికి సంసిద్ధులు అవుతారా, ఆయనతో తగాద పడతారా, పాపిష్టి పెరుగులారా అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రహస్తపుత్రుడు జంబుమాలి అక్కడికి వచ్చాడు. నాకు చాలా కాలం క్రితం అవధానంలో వనిత రమ్మనుచు గిల్లి వైచెను అని ఒక సమస్య ఇచ్చారు. వనిత రమ్మనుచు గిల్లి వైచెను ఏదో అనిలో అని. అప్పుడు నేను హనుమంతుడు ప్రహస్తుని పుత్ర రమ్మని పావనిత రమ్మనుచు గిల్లి వైచెను అనిలో, వనిత కాదు, ఆ వనితకి ముందు పా చేర్చాం, అప్పుడు ఏమవుతుంది, పావని తారమ్మనుచు గిల్లి వైచెను అనిలో అని. పావని అంటే హనుమంతుడు. హనుమంతుడు రమ్మని దగ్గరికి పిలిచి గిల్లి వదల పారేశాడు, రాక్షసులు నేను పూర్తి చేశాను. అలా సమస్యల్లో తమాషా ఇస్తారు, అటువంటి వాటికి ముందు ఒక అక్షరం పెడితే ఈ ముక్కట్టు ఆ ముక్కట్టు విరిస్తే ఇంత అర్థం మారిపోతుందన్నమాట. ఇదిగో హనుమంతుడు అలాంటి యుద్ధం చేసి పారేసేవాట. రాక్షసుల్ని పట్టుకుని మనం పువ్వుల్ని గిల్లె అవతల పార వేసినట్టుగా గిల్లె అవతల పార వేశాడు ఆయన. జంబుమాలి ప్రహస్తపుత్రుడు మంచి వీరుడు, ఆరితేరినవాడు, ఎర్రని దండలు ఎర్రని వస్త్రాలు ధరించి వచ్చాడు వాడు. ఆపాద మస్తకం ఎరుపు ధరిస్తట్టువాడు. హనుమంతుడి చేతిలో తెచ్చేవాడు వాళ్ళే. వీడు రథం మీద డుమ్ డుమ్మని వచ్చాట. వాడి రథానికి వాడే గాడిదంటే 1000 గాడిదలు ఉన్నాయట. మామూలు గాడిదలు కాదు, కంచర గాడిదలు, 1000 కంచర గాడిదలు పూంచిన రథం మీద వచ్చాడు వాడు. అటువంటి ఆ మహావీరుణ్ణి చూడగానే హనుమంతుడు హుమ్మను కరుపరిచాడు. జంబుమాలి ముఖద్వారం దగ్గర ఉన్న హనుమంతుడి మీదకి ఒక అర్ధచంద్రాకారపు బాణం వేశాడు. హనుమంతుడు ఆ బాణం దెబ్బతిని ఒక్కసారి ఆ బాణాన్ని పీక అవతల పారేశాడు. హనుమంతుడి శరీరానికి బాణాలు తగిలే కొన్ని బాణాలు గుచ్చుకుంటే వాటిని పీక అవతల పార వేసేవాడు ఆయన. అప్పుడప్పుడు మనం పెడుతూ ఉంటే దారిలో చిన్న చిత్తగా ముళ్ళు గుచ్చుకుంటే తీసి అవతల పారేసినట్టే బాణములైనకి బుల్లి బుల్లి ముళ్ళు, అవి పెద్ద లెక్క కాదు, పీక అవతల పారేశాడు. కానీ వాడు కొట్టిన బాణం దెబ్బలకు ఆయన ముఖం ఎర్రబడిపోయింది, నెత్తురు కక్కింది. వెంటనే పక్కకి ఎగిరాడు ఆయన. జంబుమాలి మరో బాణం కొట్టాడు. వెంటనే రామచంద్ర ప్రభువుని తలుచుకుని హనుమంతుడు అక్కడ పెద్ద బండరాయి ఉందట, ఆ మహాశల ఎత్తి వాడికేసి విసిరాడు. వాడు 10 బాణములతో ఆ శిలని ముక్కలు ముక్కల కింద కొట్టి కింద పారవేశాడు. ఈసారి వాడు సాలవృక్షం విసిరి వేశాడు. దాన్ని కూడా జంబుమాలి ముక్కలు ముక్కల కింద కొట్టి కింద పారవేశాడు. హనుమంతుడు పరిగ గిరగిర గిరగిర తిప్పెట్ట, పక్కనే పెద్ద పరిగ ఉన్నదని చెప్పారు కదా ఇనప కథ లాంటిది, అది తీసుకుని గిరగిరగిర తిప్పి ఒక్క దెబ్బ బలంగా కొట్టాడు వాడి నెత్తి మీద, జంబుమాలి మీద. వెంటనే జంబుమాలి యొక్క రథం, గాడిదలు, వాడి సారథి తుక్కు తుక్కైపోయాయి. అసలు జంబుమాలి ఏమైపోయాడో తెలియలేదు. ఏడీ జంబుమాలి చూస్తే అసలు ఏమి, వాడి శరీరంలో ఒక్క అవయవం కూడా కనపడలేదట. పెద్ద బాంబుకి పేలిపోయినప్పుడు, బాంబు పేలినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాహనాలు తుక్కు తుక్కైనట్టుగా వాడి శరీరం చిన్న భిన్నమైపోయింది. దాంతో వెనక ఉండి పారిపోయేటటువంటి కొంతమంది ఎప్పుడు ఉంటారని చెప్పాంగా, వాడు పరుగు పరుగును వెళ్ళి, రావణ జంబుమాలి లేడు, వాడి శరీరంలో అవయవాలు లేవు, అసలు వాడు ఏమయ్యాడో తెలియకుండా విచిత్రంగా నాశనమైపోయాడని చెప్పారట. అప్పుడు రావణుడు 7 మంత్రిపుత్రుల కేసు చూశాడు. మంత్రుల కొడుకులు 7 ఉన్నారు ఈసారి, 7 మంత్రిపుత్రులు. వాళ్ళని పంపాడు. వాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడుతూ మహావేగంగా రథాల మీద ఎక్కి సైన్యాన్ని వెంట పెట్టుకుని హనుమంతుడు ఉన్నటువంటి ఈ ఉద్యానం దగ్గరకు వచ్చారు. హనుమంతుడు వాళ్ళని చూసి ఆకాశంలో ఎగురుతూ హుంకారం చేసి వాళ్ళ మీదకి చెట్లు విసిరాడు. వాళ్ళు కూడా చెట్లు ముక్కల ముక్కల కింద చేశారు. ఇప్పుడు హనుమంతుడు ఎగిరి ఒకడినేమో ఆ మంత్రిపుత్రుల్లో, ఆ 7 మంత్రిపుత్రుల్లో ఒకడిని అరిచేత్తో కొట్టాట. వాడంత పూర్వం ఇంత బలంగా ఉండేవాడు ఆ మంత్రిపుత్రుల్లో ఒకడు. ఈయన అరిచేత్తులో కొట్టగానే సన్నగా మాడిపోయిన దోషుడు చూడండి అలా అయిపోయేటవాడు, అంటే అప్పచ్చైపోయాడు అనమాట, పచ్చడైపోయాడు అనమాట. ఆంజనేయుడు దెబ్బ లాంటిది ఓ దెబ్బ కొట్టగానే ఒకడికి ఏమైపోయిందో తెలియదు అనమాట, నేలకు అతుక్కుపోయాడు. వాడి చర్మం మిగిలింది, లోపల ఉన్న ఎముకలన్నీ పిండి పిండి అయిపోయాయి అనమాట. పిండి మిల్లులు గోధుమలు పోస్తే, బియ్యం పోస్తే ఎలా అయిపోతాయి, అలా వాడి శరీర అవయవాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. మరికొంతమందిని కాళ్లతో తన్ని చంపేశాడు, కొందరిని గోళ్లతో చీల్చి చంపాడట. గిల్లి చంపాడని చెప్పాను కదా, సుస్పష్టముగా చెప్పాడు. నఖైహి అంటే గోళ్లతోటి కాంశ్చిత్, కొందరిని వ్యధారయత్, ఇలా చీల్చి పారవేశాడు. అసలు గోళ్లతో ఎలా చీల్చాడని చాలామందికి అనుమానం అనమాట. ఆయన గోళ్ళు చూడండి, ఇప్పుడు ఈ బయట తిరుగుతున్న కోతులే గోళ్లతో చీలిస్తే మన ప్రాణాలు ఎగిరిపోతాయే, అటువంటివి హనుమత్ స్వామి వారి యొక్క గోళ్ళు ఎలా ఉంటాయి, ఆ గోళ్ళు భయంకరమైన కత్తుల కంటే, ఈటల కంటే, బాణముల కంటే పొదునైనవి. ఆ గోళ్లతో అలా చీల్చి చీల్చి చెండాడేశాడు. కొంతమందిని పిడికిళ్లతో కొట్టి చంపివేశాడు, మరికొంతని కాళ్లతో తన్నాడు. క్షణంలో వాళ్ళందరినీ తన చేతి దెబ్బలు, కాళ్ళ దెబ్బలు, గోళ్ళ దెబ్బలు, దంతాల దెబ్బలతో చంపి పారవేశాడు. 7 చచ్చిపోయారు. ఆ 7 పాటు వచ్చిన ఏనుగులు పీనుగులు అయిపోయాయి, గుర్రాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి, రథాలు గుండపిండైపోయాయి, ఆయుధాలు తుక్కు తుక్కు అయిపోయాయి. ఆయుధాలను కూడా ఆయన చేత్తో నలిపి విసిరేశాడు. గద చేతికి రాగానే గదని కొట్టగానే ఆ గద కూడా ఏమైపోయిందనమాట, పూరి పిండి, చపాతీ పిండి అయిపోయింది. మీకు ఆట కొనుక్కోవాలంటే ఆయన దగ్గరికి వెడితే చాలు. ఆయన యుద్ధం ఒక ఆట, ఆ ఆటలో ఆయన ఏ గద పట్టుకున్నా అది మనకు ఆట అయ్యే బేట, అది ఆయన యుద్ధం అంటే. ఈ విధంగా తుక్కు చేసి పారవేశాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ పెద్ద గోపురం ఉంటే దాని మీద కూర్చుని ఎవడ్రా ఇంకా రాడు, నాకు రెస్ట్ అంటే చికాకు అన్నట్టు. ఆయన ఎంత యుద్ధం చేసి కూడా ఇంకా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన యుద్ధంలో విసిరేంత అంటే ఆయనకి అసహ్యం. ఈలోపు రావణుడికి మళ్ళీ తెలిసింది, చెప్పాక వెనక ఎప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బ్యాక్ బెంచ్లోనే ఉంటారు. వాళ్ళిద్దరూ పరుగు పరుగులు వెళ్ళి, రావణ సప్తమంత్రి పుత్రులు ఢామ్ అన్నారు, వాళ్ళు పోయారన్నట్ట. ఒరే ఎప్పుడు చూసినా మీ ఇద్దరే వస్తారట, చావుకబురు పోసుకుని మిగతా వాళ్ళంతా చస్తూ ఉంటే అని రావణుడు ఈసారి ఏం చేశాడనమాట, ఐదుగురు మహాసేనా నాయకులు పంపాడు, పంచసేనా నాయకులు. వాళ్ళు కొంచెం గట్టివాళ్ళే, హేమాఖేమీలే. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరంచైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణచ పంచసేనాగ్రనాయకాన్. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అని వాళ్ళ పేర్లు. ఈ ఐదుగురు మహావీరులైన సేనానాయకులు, పంచసేనానాయకులు అని పేరు. ఈ ఐదుగురు ఆయనకి పంచప్రాణాలు రావణుడికి. అటువంటి వాళ్ళు రావణుడి ఆజ్ఞని శిరోధార్యంగా భావించి యుద్ధానికి బయలుదేరారు. మంచి ఏనుగుల మీద కొందరు, గుర్రాల మీద కొంతమంది, రథాల మీద కొంతమంది సైనికులు వెంట వస్తూ ఉండగా ఈ ఐదుగురు యుద్ధరంగానికి వెళ్ళారు. వాళ్ళు ఎదురుగుండా ఉన్న హనుమంతుడు చూచి, వీడిని చూస్తే వానరుడు అనిపించటం లేదు, ఈ మహావీరుడి యొక్క ఈ పరాక్రమం, ఆ ముఖం, ఆ కళ్ళు చూస్తే వీడెవడో ఏ ఇంద్రుడో లేక ఉపేంద్రుడో పంపించిన దోతేమో అనిపించిందిట. అయినా సరే తీవ్రమైన బాణవర్షం కురిపించారు. కొన్ని బాణములు హనుమంతుడి శరీరానికి తగిలాయి, కొన్ని తగలలేదు. వాళ్ళు బాణం ఎక్కుపెట్టినప్పుడు సర్రని పెద్ద శబ్దం వస్తున్నదట, మహాశబ్దంతో ఈ బాణాలు వెళ్ళిపోతున్నాయి. హనుమంతుడు చేతులు అడ్డుపెట్టి కొన్నింటిని బాణాలను కింద పారవేశాడు. కొన్ని బాణాలు అటు ఇటు ఎగురుతూ వెళ్ళి తప్పించుకున్నాడు. ఆకాశంలో కుప్పించి ఎగురుతూ ఉండడం వల్ల బాణాలు తగలడంలా, అలా ఎగురుతూ ఎగురుతూ అమాంతంగా వచ్చి దుర్ధరుడి నెత్తి మీద దూకాట. అందులో ఒకటి పేరు దుర్ధరుడు, వాడి శిరస్సు మీదకి ఎక్కి దూకాడు. పైనుంచి హనుమంతుడు వచ్చి ఒక్కసారి వాడి నెత్తి మీద పడగానే వాడి తల పట్మనే శబ్దంతో పగిలి ముక్కలు ముక్కలైపోయింది. చెప్పాను కదా మీకు, చట్నీ కోసం వాడిన కొబ్బరి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. పొద్దుటే ఇడ్లీలోకి దోశల్లోకి కొంతమంది కొబ్బరి చట్నీని వాడతారు, అప్పుడు ఆ కొబ్బరి ఇంతింతి ముక్కలు అయిపోతుందన్నమాట, పీస్ క్యాస్ అయిపోతుంది. అలా వాడి తలంతా ముక్కలు ముక్కలు అయిపోయిందిట. ఒక్క దెబ్బకి దుర్ధరుడు తెచ్చాడు. ఈసారి పక్కనున్న ప్రహసుడు అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం హనుమంతుడి కంఠం మీద ప్రయోగించాడు. హనుమంతుడు తప్పించుకుని ఆ పక్కనే ఉన్న ఒక ఇనప స్తంభాన్ని పీకి వాడి నెత్తి మీద కొట్టాడు. ఈ దెబ్బతో వాడి రథం ముక్కలు ముక్కలై తుక్కు తుక్కు అయిపోయింది. ఈ విధంగా ప్రహసుడు తెచ్చాడు. విరూపాక్షుడు, యూపాక్షుడు ఆయనతో ఘోర యుద్ధం చేశారు. అమాంతంగా హనుమంతుడు ఒక చేతితో ఒక రథం కొట్టాడు, కాలితో రెండో వాడి రథాన్ని తొక్కాడు. వాళ్ళు ముక్కలు ముక్కలైపోయారు. ఇక చిట్ట చివరిగా మిగిలిన వాడు ఒకడున్నాడు, వాడి మీదకి అమాంతంగా పైనుంచి మళ్ళీ దూకాడు, వాడు తెచ్చాట. ఈ విధంగా విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పిలువబడే పంచసేనానాయకులు పంచత్వం పొందారు. వాళ్ళ పంచెలు ఊడికి పక్కన పడ్డాయి, ఆ పంచెల్లో ఉన్నటువంటి వాళ్ళ శరీరాలు కనపడలేదు, కేవలం వస్త్రాలు మిగిలాయి. ఈ విధంగా వాళ్ళందరినీ చచ్చాక వాళ్ళని చంపి ఈ ఐదుగురిని ఇప్పుడు హనుమంతుడు మిగతా రాక్షసుల మీద పడ్డాడు. ముందు రాక్షసుల్ని గిల్లి అవతల పారేసి, చంపి పారవేసి, కొరికి పారేసి, ఇంకా వాళ్ళు ఎక్కువ వచ్చిన ఏనుగులు ఉన్నాయి కదా, గుర్రాలు ఉన్నాయి కదా, రథాలు ఉన్నాయి కదా, ఈయన ఏం చేసేట, అశ్వైరస్యాన్ అంటే ఒక గుర్రం ఈ చేత్తో ఎత్తాడు, ఇంకో గుర్రం ఈ చేత్తో ఎత్తాడు, ఈ రెండు గుర్రాలని ఇలా భడక్కను కొట్టాడ. అంటే గుర్రంతో గుర్రాన్ని కొట్టి చంపాడు, ఏనుగు తొండాలు పుచ్చుకుని వాటినెత్తి ఏనుగుతో ఏనుగును కొట్టి పీనుగుల్ని చేశాడు. రథం ఎత్తి ఇంకో రథంతో కొట్టి చంపాడు. కొబ్బరికాయలు పగలగొట్టేటప్పుడు ఈ టెక్నిక్ వాడేవాడు అప్పుడప్పుడు, ఈ కొబ్బరికాయ పుచ్చుకుని ఈ కొబ్బరికాయతో ఢామ్ ఢామ్ను కొడితే తొందరగా పగులుతాయి. అలా ఒకదాంతో ఒకటి కొట్టి తుక్కు తుక్కు చేసి పారవేశాడు. ఆయన ఆంజనేయుడి చేతిలో చావడం కూడా ఒక అదృష్టమేనండి. అలాగని మీరు వెళ్ళి సమమని కాదు లేదు గొడవ, కానీ ఆ మహానుభావుడి చేతిలో యుద్ధం చేసి తెచ్చినా పుణ్యమే కదా. మరి ఘోర యుద్ధం చేసి వాళ్ళంతా ధ్వంసం అయిపోయారు, అందరూ తెచ్చిపోయాక మళ్ళీ లాస్ట్ 2 పెర్సన్స్ ఉంటారే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఓ పెద్ద ద్వారం మీదకి చేరి అక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది, ఆర్చిని ప్రాకార ద్వారం అంటారు. ఆ ద్వారం మీద మళ్ళీ కూర్చుని రండిరా ఇంకా రారేమిట్రా అని ఎదురు చూడటం మొదలెట్టాట. వీరికి చంపడానికి తనివి తీరడం లేదు, రావడానికి వాళ్ళకి టైం పడుతుంది, పాపం వాళ్ళకి టైం పడుతుంది. ఈయన ఎయిమ్ చేస్తూ కూర్చున్నాడు. 5 సేనా నాయకులు చచ్చిపోయిన తర్వాత మాత్రం రావణాసుడికి అనుమానం వచ్చేసిందండి, ఓరి దేవుడు వీడెవడో వానరుడు అనుకుంటున్నాం, వీడు వానరుడు కాదని అర్థమయ్యేది. వెంటనే అక్షకుమారుడికేసి తిరిగాడు. అక్షకుమారుడు ఆయనకి చిన్న కొడుకు, కొందరు ధాన్యమాలిని కొడుకు అన్నారు, కానీ ఎక్కువ మంది మండోదరి పుత్రుడనే రామాయణం ద్వారా మనకి తెలుస్తున్నది, అదే నిజం కూడా. మండోదరి కొడుకుల్లో చిట్ట చివరి కొడుకు వాడు, ఆఖరి కొడుకు అవటం వల్ల వీడంటే రావణునికి ఎక్కువ ప్రేమ కూడా. రావణుని పుత్రులు అసంఖ్యాకులు, ఇక దిక్కుమాలకి సంతానం కనడమే పని కదా. అందులో బాగా పెద్దవాడు ఇంద్రజిత్తును, ఆఖరివాడు వీడును. ఈ ఆఖరివాడిని పిలిచి, నాయన ఇక నువ్వే వెళ్ళాలి, నువ్వు మహావీరుడివి, అస్త్రశస్త్రములలో ఆరితేరిన వాడివి, భయంకరాకారుడైన వానరుడెవడో వచ్చి మన వాళ్ళందరినీ పీచమడిచి మదమడిచి చంపివేస్తున్నాడు. నాకు నిజానికి నిన్ను పంపడం ఇష్టం లేదు, అయినా తప్పనిసరిగా పంపుతున్నాను అని వాడి చేసి చూడగానే టక్కన లేచి నిలబడ్డాడు వాడు. చూపులతో అర్థమైంది వాడికి రావణుని యొక్క భాష. అప్పుడు అతడు లేచాడు. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూనద జాల సంతతం రథం సమాస్థాయయౌ సవీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుత ఋషభః. వాడు మహావీరుడు, రాక్షస శ్రేష్ఠుడు, అక్షకుమారుడు. అక్ష 2 అక్షరాలే వాడి పేరు. కుర్రాడు కాబట్టి కుమారుడు అన్నారు. కుర్రాడు అంటే మనమని కుర్రాడుగా 16 ఏళ్ళ కుర్రాడని కాస్తమా, రావణాసురుడే కొన్ని 1000 సంవత్సరాలు బతుకున్నాడు, వీడికి 1000 సంవత్సరాలే. కాదు, రావణాసురుడు చిన్న కొడుకు కాబట్టి వాడు కుమారుడు అనేవారు వాళ్ళు, అంతకంటే లేదు. అదేంటో తెలియదు కానీ మనం ఎంత పెద్దవాళ్ళైనా పిల్లల్ని అమ్మాయి చిన్నపిల్ల అనే పిలుస్తాం, కానీ ఆ అమ్మాయికి 70 ఏళ్ళు వచ్చినా పిల్లపిల్లే కదా తండ్రికి. అలాగే వీడు కూడా కుమారుడి కిందే పిలువబడ్డాడు, మహావీరుడు. వాడు బ్రహ్మవరాలు పొందినటువంటి వీరుడు, తపస్సు కూడా చేసిన వాడు. ఇక్కడ ఒక విషయం వాల్మీకి చెప్పాడు, వీడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ మెచ్చుకుని నీకేం కావాలని అడిగట. ఎవరి చేతిలోనూ సులువుగా నశించినటువంటి యుద్ధరంగంలో నాశనము కాని ఒక రథం ఇమ్మని కోరాడు వాడు. ఆ రథం ఆకాశంలో కూడా ఎగరాలి, నేల మీద ఎగరాలి, నీళ్లల్లో తిరగలగాలి, అలాగే అగ్నిలో కూడా వెళ్ళగలగాలి. అలా అగ్ని జలం ఆకాశం వాయువులలో తిరిగేటటువంటి గొప్ప రథం ఇమ్మని కోరాట. ఆ రథం బ్రహ్మ ఇచ్చాడు, అటువంటి దివ్యరథాన్ని ఎక్కాడు వాడు. రథం సమాస్థాయ యయౌ సవీర్యవన్, ఆ దివ్యరథం ఎక్కాడు. దానికి 1000 గుర్రములు పొంచబడి ఉంటాయి, మహావేగంగా పరిగెడతాయి ఉత్తమాశ్వాలు. యజ్ఞగుండము నుంచి బ్రహ్మదేవుని వరము వల్ల పుట్టినటువంటి గుర్రములతో కూడిన రథం అది, బంగారపు రథం అది. దానికి మంచి జెండా కూడా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ రథం ఎక్కి మహావేగంగా భూమికి పై మార్గంలో ఎగిరి అక్కడికి వచ్చేసాడు వాడు. అలా వస్తున్నటువంటి రథంలో ఎక్కి ఉన్న అక్షకుమారుడు చూచాడు హనుమంతుడు. వీడెవడో సామాన్యుడు కాదు, చూడ్డానికి కొంచెం కుర్రబడిలా కనపడుతున్నా వీడు ఆరితేరిన ఘట్టము అనిపించింది ఆయనకి. రావడంతో హనుమంతుడి వేగాన్ని కొంచెం అంచనా వేశాడు అక్షకుమారుడు. అక్షకుమారుడి పరాక్రమాన్ని హనుమంతుడు అంచనా వేశాడు. ఇద్దరు ఒకరికొదురుగా ఒకరు నిలబడ్డారు. హనుమంతుడు వాడిని కవ్వించాట. వాడు 3 బాణాలు వేశాడు హనుమంతుడి మీదకి. అసలు ఆ 3 బాణములు హనుమంతుడికి రవ్వంత కూడా బాధ కలిగించలేదన్నారు. శరైహి త్రిభిహి శతైహి తతకపింతం ప్రసమీక్ష గర్వితం జతశ్రమం శత్రు పరాజయోర్జితం. వాడు 15 బాణములు వేస్తే ఆ 3 బాణములు హనుమంతుడికి తగిలేయి కానీ ఆయనకి రవ్వంత బాధ కలిగించలేదు, శ్రమ కలిగించలేదు. అక్షకుమారుడు ఈ మూడు బాణములు వేసిన తర్వాత హనుమంతుడు ఎలా ఉంటాడా అని చూశాట. హనుమంతుడు ఏం బాధపడలేదు. అప్పుడు వాడికి అర్థమయ్యింది, నేను వేసిన బాణాలు సామాన్యమైన బాణాలా, ఈ బాణములు తగిలితే ఇంద్రుడు కూడా బాధపడతాడు, ఇంద్రుడంతటి వాణ్ణి భయపెట్టే బాణములు కూడా ఈ వానరేంద్రుడిని ఏమీ చెయ్యలేకపోయాయి అంటే ఇతడు అంత తేలికగా యుద్ధములో నా చేత తచ్చేవాడు కాడు, అవధ్యుడు అనిపించింది. అందుకే విజృంభించి బాణాలు వేశాడు. అతడికి చెవులకు కుండలాలు ఉన్నాయి, మంచి కవచం ధరించాడు. ఈ కవచం ధరించడం వల్ల అతనికి కూడా ఈ రాళ్ళు చెట్లు మొదలైనటువంటి వాటి వల్ల దెబ్బలు తగలవు. అందుకే ఉత్సాహంతో వాడు యుద్ధం చేశాడు. వాడు ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడో వేస్తున్నాడో తెలియటం లేదు, అయినా హనుమంతుడు ఆ బాణాలు తప్పించుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని బాణములు తలకి తగిలి బొప్పి కట్టి నెత్తురు కారింది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, ఉత్సాహంతో ఒక చెట్టు పీకి వాడికేసి విసిరాడు. వాడు ఆ చెట్టు ముక్కలు చేశాడు. హనుమంతుడు రాయి వేశాడు, ఆ రాయి కూడా వాడు ముక్కలు ముక్కల కింద కొట్టేశాడు. అది చూడ్డానికి ఘోర యుద్ధంగా అనిపిస్తోంది. హనుమంతుడికి అతని బలం తెలియటం లేదు, వాడికి హనుమంతుడి బలము తెలియటం లేదు. హనుమంతుడు ఒక్కసారి రివ్వున పైకి ఎగిరాడు, ఒక్క హుంకారము చేశాడు. అక్షకుమారుడు అహంకారి, రాక్షసులకు ఉన్నదే అహంకారం. హనుమంతుడు మహావీరుడని తెలుస్తోంది, తన బాణం దెబ్బలు ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నాయని తెలుస్తోంది. అయినా వాడు ఏమనుకున్నట్టు మధ్యలో, నేను ఈ హనుమంతుణ్ణి వాళ్ళ నా బాణములతో చీల్చి చెండాడి చంపి మా నాన్నగారికి ఆనందం కలిగిస్తాను అనుకున్నట్టు. దీన్ని మూర్ఖం అంటారు. అందుకే ఇక్కడ ఏమన్నారు, సబాల భావాద్యుధి వీర్యదర్పిత ప్రవృద్ధ మంజుక్షతజోపమేక్షణ సమాస సాదా ప్రతిమంకపిం రణే గజో మహాకోపమివృతం తృణై. అడవిలో ఏనుగుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు, ఓ నుయ్యి తవ్వుతారు, దాని మీద గడ్డి పొరుస్తారు. పాపం ఏనుగుకి మూర్ఖత్వం వల్ల ఇది గడ్డి అనుకుని ఆ గడ్డి తినడానికి వస్తుంది, గడ్డి మీద కాలేయగానే డామని గోతిలో పడిపోతుంది. గడ్డి చేత కప్పబడి ఉన్న నూయిని నూయని తెలుసుకోలేక ఏనుగు పడ్డట్టుగా వానరాకారంలో ఉన్న పరబ్రహ్మస్వరూపుడని హనుమంతుడిని గ్రహించలేక మూర్ఖుడు గనక గర్వించి నువ్వు ఎన్ని గెంతులేసినా నిన్ను చంపుతానరా అంటూ అరుస్తూ బాణాలు వేస్తూనే ఉన్నట్ట. రివ్వుని ఇంకా పైకి ఎగిరిపోయాడు హనుమంతుడు. ఎగిరి ఆ పైనుంచి ఒక్కసారి కిందకి దూకాడు. దూకి అక్కడ పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు గిర్రుని తిప్పి మళ్ళీ వాడి మీదకి వేశాడు. వాడు ఆ చెట్టుని ముక్కలు ముక్కలు చేశాడు. ఎందుకో హనుమంతుడికి ఈ కుర్రాడి మీద రవ్వంత ప్రేమే కలుగుతుంది. కుర్రాడు వీడు ముచ్చటగా ఉన్నాడు, వీడిని చంపబుద్ధి వేయటం లేదనిపించింది. వాడు అది అడ్వాంటేజ్గా తీసుకుని బాణాలు కొడుతున్నాడు. అయినా హనుమంతుడు బాలభానుడిలా తేజరిల్లుతున్నాడు. వీడు అబాలవద్బాల దివాకర ప్రభ, నిజానికి కుర్రవాడిలా కనపడుతున్నాడు కానీ కుర్రాడు కాదు, మహాపరాక్రమంతో ఉన్నాడు, వీరుడిలా యుద్ధం చేస్తున్నాడు. ఎంతో పూర్వం వచ్చిన రాక్షసులను గిల్లి కొట్టి చంపి విజృంభించాను, కానీ అదేమిటో ఈ బాలుణ్ణి చంపడానికి మనస్సు అంగీకరించడం లేదు అనేలోపు వాడు నుదుట పెద్ద బాణం కొట్టాడు. వెంటనే ఆయన నుదురు చెక్కు లేచిపోయిందంటే మాంస ముద్ద పైకి లేచి నెత్తురు గారింది. ఇంక వీడిని ఉపేక్షించకూడదు, యుద్ధరంగంలోకి వచ్చాక చిన్నాడు పెద్దాడు ముచ్చటగా ఉన్నాడు అని ఉపేక్షిస్తే ఆ తర్వాత మనకు ముచ్చట పడే అవకాశం ఉండదు, వీడు మన ముచ్చట తీరుస్తాడు. కాబట్టి వీడిని చంపటమే యుక్తం అనుకున్నట్ట. యుద్ధరంగంలో ఎప్పుడు కూడా అవతల వాడిని ప్రశంసిస్తూ వాడిని ముచ్చటగా చూస్తూ కూర్చుంటే ఎలాగండి, శత్రు శత్రువే. పాకిస్తాన్ వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది అందగత్యలను ఉపయోగిస్తూ ఉంటారండి, అందంగా ఉందనుకుంటే తర్వాత విడిపడిపోయినట్టే. పాము ఎంత అందంగా ఉన్నా డేంజరే, శత్రు ఎటువంటి వాడైనా శత్రువే. అందుకనైన వీరుడు గనక వీరుణ్ణి పొగిడి ఇప్పుడు ఏం చేశాడైనా, ఇక వీడిని ఉపేక్షించకూడదనుకున్నట్ట. వెళ్ళి చేత్తో ఒక్క దెబ్బ కొట్టి వాడి రథచక్రాలు విరగొట్టాడు. మరోసారి అరిచేతి దెబ్బలతో గుర్రములను చంపివేశాడు. ఆ తర్వాత సారథిని కొట్టి చంపాడు. ఈ సారథికి గుర్రాలకి మధ్యలో ఉండే పగ్గాలు ఉంటాయి కదా, గుర్రాలకు వేసే పగ్గపు తాళ్ళు తాళ్ళు తెంచేశాడు. దాంతో రథంలోంచి కింద పడిపోయేవాడు కత్తి పుచ్చుకుని రిమును పైకి లేచాడు. ఈ రాక్షసులకి ఆకాశగమన శక్తి ఉంటుంది, అందుకని వాడు ఏం చేశాడనమాట, సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముఖ ఖడ్గధర కముత్పతన్. ఋషులు యోగశక్తితో ఆకాశానికి ఎగిరినట్టుగా అమాంతంగా చేతిలో కత్తి పుచ్చుకుని రివ్వున పైకి లేచిపోయాడు. వాడు పైకి లేస్తూ ఉంటే హనుమంతుడు వాడిని అనుసరించాడు. వాడు పైకి ఎగిరి కత్తితో అవకాశం చూసుకుని హనుమంతుడిని కొట్టి చంపాలని వాడు ప్రయత్నించాడు. కానీ హనుమంతుడు వాడికి అందకుండా వాడి కత్తి దెబ్బలు తప్పించుకుంటూ ఆ రాక్షసుడి యొక్క ఖడ్గ ఘాతములు తనకు తగలకుండా చూసుకుంటూ అమాంతంగా కింద నుంచి వాడి కాళ్ళు పట్టుకున్నట్ట. పైన గురుతున్న ఆ రాక్షసుడి కాళ్ళు దగ్గరికి వెళ్ళి వాడి పాదాలు పట్టుకుని ఆ పాదములు పుచ్చుకొని గిర్రని తిప్పాడు. బట్టలు ఉతికి వాళ్ళు చూశారు మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బట్ట పుచ్చుకుని గిరగిరా తిప్పి వెయ్యర దెబ్బ ధరు వెయ్యర దెబ్బ అని పక్కన బండరాతి మీద వేసి కొడతారు. అలాగే వీడి కాళ్ళు పుచ్చుకుని గిర్రని తిప్పి పక్కన ఉన్నటువంటి బండరాతి వేసి ఒక దెబ్బ కొట్టాడట. ఆ దెబ్బతో ఏమైంది, తస్య చెయ్యవ శిరో నాస్తి, వాడికి తల లేదు, నా బాహు, వాడికి చేతులు లేవు, నచజానుని మోకాళ్ళు లేవు. వాడి తల కాళ్ళు చేతులు సందులు మొత్తం మొక్కలు మొక్కలైపోయాయి. ఇప్పుడు వాడి శరీరాన్ని చూచిన వాడికి వీడి కళ్ళెక్కడా, కీళ్ళెక్కడా, కాళ్ళెక్కడా, పళ్ళెక్కడా, అహరి ఒళ్ళెక్కడా అన్నట్టుగా ఉన్నట్ట. ఆ విధంగా వాడు తుక్కు తుక్కు అయిపోయాడు అనమాట. బాగా ముగ్గిపోయిన పండు నేలకేసి కొడితే ఏమైపోతుంది, అచ్చ అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది. అలా వాడి శరీర అవయవాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఈ విధంగా వీరాధివీరుడు కుమారాకారుడైన అక్షకుమారుణ్ణి సంహరించి ప్రళయకాలములో సమస్త ప్రాణుల ప్రాణములు తీసే మృత్యుదేవతలాగా యమధర్మరాజులాగా మళ్ళీ వెళ్ళి ఆ ద్వారం మీద కూర్చున్నట్ట. రండిరా, ఎవరొస్తారో రండి, కమాన్ అన్నట్టుగా. ఈసారి మళ్ళీ వెనక ఉండేటటువంటి ఇద్దరు పరిగెత్తికి వెళ్ళారు రావణాసుని దగ్గరికి. మళ్ళీ ఏం చావు కబురు తెచ్చారా అంటే, చల్లగా చావు కబురు చెబుతున్నాం మహారాజా, కుమారుడు అక్షుడు భస్మం అయిపోయాడు, ముక్కలు ముక్కలైపోయాడు, ముక్కలు ముక్కలై తెచ్చాడు అనగానే ఈసారి రావణుడు ఆందోళన చెందాడు. ఏమి చిత్రం ఇది, నా ప్రియపుత్రుడు బ్రహ్మవరాలు పొందినవాడు, దివ్య రథం పొందినవాడు కూడా చచ్చిపోయాడు, అంటే బ్రహ్మవరాలు కూడా ఇప్పుడు ఆ వానరుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాయి అన్నమాట అనుకున్నట్ట. హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధి దేశేంద్రజితం సరోషం. లోపల ఆందోళన పడ్డాడు, బెంగా పెట్టుకున్నాడు, బాధ కలిగింది. కొడుకుపోతే బాధేగా మరి, అయినా ధైర్యం వహించి మూర్ఖుడు గనక మొండాడు గనక సహజంగా రాక్షసులకి కఠినత్వం ఉంటుంది గనక పళ్ళు పటపట కొరుకుతూ క్రోధంతో ముఖం ఎరుపెక్కగా కోపంతో కళ్ళు బాగా ఎరుపెక్కుతూ ఉండగా ఇప్పుడు ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. ఈ ఇంద్రజిత్తు ఎటువంటి వాడు, ఇంద్రకల్పం అన్నారు, ఇంద్రుడితో సమానుడు, ఇంద్రుడితో సమానుడు అంటున్నారు కానీ ఇంద్రుడిని బంధించాడు వాడు. వాడు అసలు పేరు మేఘనాథుడు, మేఘాల్లో తిరుగుతూ యుద్ధం చేస్తాడు వాడు, అందుకని మేఘనాథుడు అనేవారు. ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి జుట్టు పుచ్చుకుని బంధించి రావణుని కాళ్ళ మీద పారేశాడు. అప్పటి నుంచి ఇంద్రజిత్, ఇంద్రుడిని జయించిన వాడు అని పేరు వచ్చింది, అది వాడికి పేరు అయ్యింది. అప్పుడు బ్రహ్మ వచ్చి బతిమాలి విడిపించి ఇంద్రుడు వదిలించాడు తప్ప, లేకపోతే ఇంద్రుడు ఇప్పటికి కూడా జైల్లో కూర్చోవలసి వచ్చేది ఏది హనుమంతుడి కాలంలో. అంతటి వాడు వాడు. అటువంటి వాడికేసి తిరిగి, పుత్ర ఇక ఇప్పుడు నీవే యుద్ధమునకు వెళ్ళాలి, నీవు తప్ప సామాన్యుడు యుద్ధమునకు వెళ్ళడం దండగని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎవడు పెడితే వాడు అక్కడికి వెళ్ళి చస్తున్నాడు, యుద్ధం అంటే ఆ వానరుడికి పండుగ కాబట్టి మిగతా వాళ్ళు వెళ్ళడం దండగ. నువ్వు పెడితేనే బాగుంటుంది, కారణం నీవు అస్త్రశస్త్రవేత్తలలో అరితేరిన వాడివి, బ్రహ్మాస్త్రం కూడా ఎరిగిన వాడివి, దేవదానవ యుద్ధంలో నీకు తిరుగులేదు, బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి మెప్పించావు, బ్రహ్మవరాలు పొంది మృత్యువు లేని జీవితం పొందావు, నీ దగ్గర ఉన్న అస్త్రాలు సాధారణమైన అస్త్రాలు కాదు, పితామహ ఆరాధన సంచిత అస్త్ర, బ్రహ్మని ఆరాధించి దివ్యాస్త్రములతో పాటుగా బ్రహ్మాస్త్రమును కూడా పొందావు. నీకున్న అస్త్రములు అసురులకు లేవు, దేవతలకు లేవు, నీ ముందు యుద్ధంలో దేవదానవులు ఎవరూ నిలబడలేరు. ఇంతవరకు త్రిలోకములలో నీతో యుద్ధము చేసి బతికి బట్ట కట్టినవాడు లేడు. నీవు కావాలని క్షమిస్తే తప్ప ఇంకెవడు బతకడు. నీవు చంపాలంటే చంపగలవు, వద్దు అనుకుంటే క్షమించి విడిచిపెడతావు. యుద్ధము ఎలా చెయ్యాలో తెలుసు నీకు, కౌశల్యం ఉన్నది నీలో. కౌశల్యం అంటే స్కిల్ అన్నమాట. నీవు యుద్ధంలో స్కిల్డ్ పెర్సన్వి. నా అంతటి వాడి విను, మళ్ళీ అక్కడ నాకంటే గొప్పవాడు వండల్లా. మమానురూపం తపసో బలం చెతే, పరాక్రమంలో నాతో సమానుడివి, రూపంలో నాతో సమానుడివి, తపస్సులో నాతో సమానుడివి, బలంలో నాతో సమానుడివి, పరాక్రమంలో నాతో సమానుడివి. అందుకే నీకు యుద్ధం అలసట కలిగించదు. ఏ అలసట లేకుండా, శ్రమ లేకుండా హాయిగా యుద్ధం చేస్తావు. కానీ ఒక విషయం మాత్రం దృష్టిలో పెట్టుకో, వచ్చిన వానరుణ్ణి సామాన్యుడు అనుకోకు. నిహతాహ కింకరా సర్వే, 80,000 మంది కింకరులు ఆ హనుమంతుని చేతిలో మరణించారు. జంబుమాలి వంటి వీరుడు ఆ హనుమంతుడి చేతిలో మరణించాడు. అమాత్యపుత్రుడు మరణించారు. 7 మంత్రిపుత్రులు మరణించారు. 5 మహాసేనానాయకులు మరణించారు. వీళ్లతో పాటు మహాబలశాలి అయిన కుమారుడు అక్షకుమారుడు కూడా మరణించాడు. నీ తమ్ముడు అక్షకుమారుడు తక్షణం ఆ వానరుడి చేతిలో చచ్చిపోయాడు. దీన్ని బట్టి చూస్తే ఆ వచ్చినవాడు అసాధారణ వానరుడు కాడు. నేను వాలి నిరుగుదును, కానీ ఇంత బలం అతనిలో లేదు. సుగ్రీవాదులు నిరుగుదును, ఈ వచ్చినవాడు అంతకంటే గట్టివాడే. కాబట్టి నువ్వు నీ చాకచక్యమంతా ఉపయోగించు. నాకెందుకో అసలు నిన్ను పంపించాలి అనిపించడం లేదు. కుమారుడు కనుక నిన్ను పంపడం ధర్మం కాదు. అయినా యుద్ధ నీతోటి ఉన్నదిగా, మహారాజు గారు చివరిదాకా వెళ్ళకూడదు, అందువల్ల నిన్నే పంపవలసి వస్తుంది. అంటే వీడికి లోపల ఈ కొడుకు కూడా రాడేమోననే భయం పుట్టుకుందనమాట. అందుకని నిన్ను పంపరాదు, కానీ పంపవలసి వస్తుంది. సరే, ఏం చేస్తావు? వెళ్ళు, నీ బలంతో వాడిని మర్దించి నువ్వు వాడికి లోబడకుండా, ఆ వానరుడకు నువ్వు లోబడకూడదు, లోబరుచుకుని రావాలి. లోబడక లోబరుచుకుని ఇక్కడికి రావాలి. నఖల్వియం మతి శ్రేష్ఠ, ధర్మం ప్రకారం నీలాగా కొడుకుని పంపకూడదు. ఏ ధర్మం? పుత్రధర్మం ప్రకారంగా. తండ్రికి కొడుకు అంటే ఇష్టుడు. తండ్రి బతికుంటే కొడుకుని యుద్ధానికి పంపడం ధర్మం కాదు. కానీ వచ్చిన తిప్పలు ఎంచ రాజధర్మాణం, ఇది ఇప్పుడు రాజధర్మం. రాజధర్మం ప్రకారం రాజు యుద్ధానికి వెళ్ళకూడదు, ముందు సైనికులు వెళ్ళాలి. సైనికులంతా పోయాక రాజు వెళ్ళాలి. ఈ రెండు ధర్మాలు ఎంత విచిత్రమైనవి. తండ్రికి కొడుక్కి ఉన్న ధర్మం ప్రకారం తండ్రిని కొడుకు గౌరవించాలి, కొడుకుని తండ్రి బలి పెట్టకూడదు. అదే రాజధర్మం దగ్గరకు వచ్చేసరికి రాజు చిట్ట చివరి యుద్ధానికి వెళ్ళాలి తప్ప ముందు తాను వెళ్ళకూడదు. సరే, ఏమైనా నీవే యుద్ధానికి వెళ్ళు. నానా శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు అనగానే ఇంద్రజిత్తు మాట్లాడటండి, తక్కువ మాట్లాడతాడు. మిగతా వాళ్ళందరికీ డైలాగ్స్ ఉంటాయి, ఇంద్రజిత్తు అలా మాట్లాడడం. అందుకని ఒక్క ముక్క మాట్లాడలేదట. తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తండ్రి అంటే వాడికి భక్తి. రాముడు పితృభక్తి కలిగినవాడు, ఇంద్రజిత్తు పితృభక్తి కలిగినవాడు. కానీ రాముడు ధర్మంతో పితృభక్తి కలిగినవాడు, వీడు అధర్మపరుడైన తండ్రి యొక్క భక్తి కలిగి ఉండడం వల్ల నాశనం అయిపోయాడు. పితృభక్తి అంటే అధర్మం ఉండకూడదు అక్కడ, తండ్రిగా గౌరవించాలి. కానీ తండ్రి చేసే తప్పు తప్పు అని చెప్పకపోతే ఎలా? అలా చెప్పక నశించినవాడు వీడు. పితృభక్తి ఉండి కూడా తండ్రి నువ్వు చేస్తున్నది తప్పని చెప్పి తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ప్రహ్లాదుడు తరించాడు. కాబట్టి పితృభక్తి వేరు, ధర్మము వేరు. ఈ రెండింటిని జాగ్రత్తగా నడపడం పుత్రధర్మం.